విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. అందరూ చెప్పండి. భవదావ సుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతోల వాతూల జరాధ్వాంత రవిప్రభా భాగ్యాబ్ధిచంద్రిక భక్తచిత్త కేకి ఘనాఘనా రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. సాధారణంగా బ్రహ్మాండ పురాణమును ప్రవచనము చేసుకునేటప్పుడు ఈ రెండు శ్లోకాలు ముందు చెప్పుకుని తర్వాత ఈ పురాణ ప్రవచనం చేయటం చాలా మంచిది అని హయగ్రీవుడు చెప్పాడు. ఈ రెండు శ్లోకాలు లలితా సహస్రనామానికి ఒక అపూర్వమైన ప్రాణము వంటివి. లలితా సహస్రనామ స్తోత్రంలో 143, 144 శ్లోకాలు ఇవి. ఈ శ్లోకాల యొక్క మహిమ రాబోయే కాలంలో ఎలాగో చెప్పుకుంటాం అనుకోండి. నిన్నటి నుంచి మనం ప్రారంభించుకున్న పురాణంలో భాగంగా సృష్టి ఆరంభమై రకరకాల ప్రజలు పెరిగారు, కానీ వారికి నాశనం లేకుండా పోయింది. సృష్టి ఆరంభకాలంలో మృత్యువు లేదు. మృత్యువు లేకపోవటం వల్ల జనం పెరిగిపోవడంతో బ్రహ్మగారు ఆగ్రహించాడని, ఆగ్రహించిన బ్రహ్మదేవుడి నుంచి అగ్నిజ్వాలలు పుట్టుకొచ్చి ప్రజల్ని దగ్ధం చేశాయని చెప్పాం మీకు. అప్పుడు శివుడు, అకాల ప్రళయం రాకూడదు, ఈ జనాన్ని నువ్వు తగలబెట్టి చంపవద్దు, మనం సృష్టించిన ప్రాణుల్ని మనమే సంహరించడం ధర్మం కాదు అన్నాడు ఆయన. అప్పుడు బ్రహ్మ క్రోధాన్ని ఉపసంహరించాడు. ఉపసంహరిస్తున్న సమయంలో ఆయన కనుబొమ్మల నుంచి ఒక నల్లని స్త్రీ పుట్టింది. భయంకరమైన నలుపు అది. అంటే కొన్ని రకాల నలుపులు చూస్తే మనకి భయం కలుగుతుంది అన్నమాట. కటిక చీకటిని మించిన నలుపు అది. నలుపులో నాణ్యమని కొంతమంది నల్లగా ఉన్నా అందంగా ఉంటారండి, అదేమిటో విచిత్రంగాను. కానీ కొంతమంది ఎలా ఉన్నా భయంకరంగానే ఉంటారు. ఇప్పుడు పుట్టినావిడ కటిక చీకటిని మించిన నలుపుతో ఉన్నది. ఈ నలుపు భీకరంగా ఉంది. భీ అంటే భయము కలిగిస్తుంది కనుక భయాన్ని భీకరము అన్నారు. కరము అంటే కలిగించున్నది అని. శ్రీకరం శ్రీని కలిగించున్నది, శుభకరము శుభాన్ని కలిగించేది, భీకరము భయమును భీతిని కలిగించున్నది. ఆవిడ రూపం అంత భయంకరంగా ఉందిట. ఇంకా ఆవిడ కోరలు ఉన్నాయి. ఒక్కొక్క కోర భూమ్యాకాశాలు నిండేటటువంటి రంపపు ముళ్ళవలే ఉన్నాయి. రంపంలో పడితే అయినా బతికి బట్టకట్టవచ్చునేమో, కానీ ఆ స్త్రీ కోరలు తగిలితే ఎవ్వడూ బతకడన్నమాట. అంత భయంకరమైన కోరలు. ఇక ఆవిడ కళ్ళు చింతనిప్పుల్లా ఎర్ర కుర్రగా ఉన్నాయి, అగ్నిగోళాల్లో ఉన్నాయి. తల వెండ్రుకలు ఈతముళ్ళు లేక ఇనపముళ్ళ వలె ఉన్నాయి. పెద్ద కడుపుతో, కురచయ్యైన చేతులతో భీకరాకారిణి అయిన ఒక స్త్రీ పుట్టింది. ఆవిడ చూడగానే మృత్యుహు అని ఆవిడకి నామకరణం చేశాడు బ్రహ్మ. ఆవిడనమాట మనందరి ప్రాణములు తీసుకుపోయే మృత్యుదేవత, బ్రహ్మదేవుడి ఆగ్రహం నుంచి పుట్టింది. అది పుట్టి నాకు మృత్యువు అని పేరు పెట్టావు, ఈ మృత్యువునైనా నేను నీకు భృత్యువుని, నా చేత ఏ పని చేయించుకుంటావో ఆ పని చేయించుకో అంది. అప్పుడు బ్రహ్మే ఉన్నాడు, ఈ ప్రజలందరూ పుట్టుకొచ్చేస్తున్నారు, వీళ్ళకి చావు లేదు, వీళ్ళకి చావు లేకపోవటం వల్ల చచ్చే చావుగా ఉంది, జనం విపరీతంగా పెరిగిపోతే ఉండడానికి స్థలం ఉండదు, తినడానికి తిండి ఉండదు, కాబట్టి నువ్వు వీళ్ళందరినీ క్రమ పద్ధతిలో చంపివెయ్యి, ఈ చచ్చిన వాళ్ళని వారి పుణ్య పాపములను బట్టి ఆయా లోకాలకి పంపించే ఏర్పాటు నేను చేస్తాను, చంపడం నీ బాధ్యత. చచ్చిన తర్వాత పాపాత్ములు ఉన్నారంటే వారందరినీ యమలోకానికి పంపిస్తాను. ఇలా పురాణం వినే పుణ్యాత్ములు ఉంటారు కదా, అప్పుడప్పుడైనా వింటారు కొంతమంది మహానుభావులు, పాపం ఏడాదికోసారి బుర్రబుట్టి, వాళ్ళని స్వర్గలోకానికి పంపిస్తాను. రెగ్యులర్గా 27 రోజులు వచ్చి వింటారే, అటువంటి వాళ్ళని స్వర్గము నరకము కాకుండా ఏ అమ్మవారి లోకానికో, వైకుంఠానికో, కైలాసానికో వారి వారి శ్రద్ధలను బట్టి పంపిస్తాను నేను. ఈ పని చేయమనగానే పాపం మృత్యువు భోరు ఏడ్చింది, ఇదేం ఉద్యోగం అండి, ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కనీసం సంవత్సరానికి ఒక రోజైనా పెళ్ళమోహన్ చూస్తాడు, నాకు మరీ హార్డ్వేర్ ఉద్యోగం ఇచ్చావు, ప్రజల ప్రాణం తీసే ఉద్యోగం అనేది అసలు ఒక ఉద్యోగమా, ఇంద్రుడేమో టీవీగా సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్నాడా, యముడు కూడా పాపాత్ముల్ని శిక్షిస్తున్నాడా, ఇక ఈ జనమంతా వేళకి తినొచ్చి వా ఇడ్లీ పురాణం వింటున్నారా, అందరి పనులు బాగున్నాయి, నాకేమో ఈ దౌర్భాగ్యపు ఉద్యోగం ఇస్తావా, ప్రజల ప్రాణాలు జీవుల ప్రాణాలు తీయటం మహాపాపం కదా, నేను ఎవరినైనా నీ ఆజ్ఞని ఉల్లంఘించలేక చంపివేస్తే వాళ్ళు ఎంత ఏడుస్తారు ఇళ్లలో వాళ్ళు, భార్య చచ్చిపోతే భర్త నన్ను తెగ తిట్టుకోడా, ఓసి దౌర్భాగ్యపు మృత్యుదేవత నా భార్యను ఎత్తుపోయావా అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. అదే భర్త చచ్చిపోతే భార్య ఏడుస్తుంది, నన్ను నోటికొచ్చినట్టు తిడుతుంది, అసెంబ్లీలో రాజకీయ నాయకులు కూడా అంతలా తిట్టుకోలేరు, అలా తిట్టుకుంటారు వాళ్ళు నన్ను. ఇక ఒకటేమిటి, కొడుకుని కోల్పోయిన తల్లి లేక కూతురిని కోల్పోయిన తండ్రి, అన్నదమ్ములు ఒకళ్ళొకళ్ళు కోల్పోతే వాళ్ళు పరస్పరం దుఃఖిస్తారు, శోకిస్తారు, కృషిస్తారు, నన్ను నోటికొచ్చినట్టు నిందిస్తారు, ఈ నిందలో నేను పడలేను. ఈ పాపిష్టి ఉద్యోగం నేను చేయలేను, బాబు నీకు పుణ్యం ఉంటుంది, ఈ ఉద్యోగం కాకుండా ఇంకేదైనా ఉద్యోగంలో నియమిస్తే ఆ ఉద్యోగం చేసుకుంటాను, ఆఖరి పద్మాకర్ గారు ఉపన్యాసం ఏమన్నా వింటాను కింద కూర్చుని, కుర్చీలో కూర్చోకుండా అనగా ఆయన నవ్వి, ఇది నీకు పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మని నేను ఆజ్ఞాపించి నీకు ఈ ఉద్యోగం ఇచ్చాను కనుక ఈ ఉద్యోగం చేయటం వల్ల నీకు ఏ విధమైన దోషమూ ఉండదు, నిశ్చింతగా భూలోకానికి వెళ్ళు అన్నాడు. ఏమైనా నేను ఈ ఉద్యోగం చెయ్యను అన్నది. బ్రహ్మగారు మళ్ళీ బతిమలాడు, నువ్వు చెయ్యకపోతే అలాగే ఈ ఉద్యోగం, జనం విపరీతంగా పెరిగిపోతున్నారు, అందువల్ల ఒక పని చేస్తాను నేను, ప్రతి ప్రాణికి నుదుట ఒక రాత రాస్తాను, ఆ రాత ప్రకారం వాడు ఎన్నాళ్ళు బతకాలో అన్నాళ్ళు బతుకుతాడు. ఒక వ్యక్తి నుదుట వీడిదిగో 125 బతకాలి, లేదా వీడు 50 బతకాలి, లేదా వీడు ఇన్నేళ్లకి చచ్చిపోవాలి అని రాస్తాను. ఆ రాత నువ్వు చదువుకో, వాడికి ఆయువు తీరగానే వాడి ప్రాణం తీయి, అప్పుడు నీకు దోషం ఉండదు, ఎందుకని రాసిన రాత నేను రాశాను గనక, వాడి ప్రాణం తీసింది ఒక విధంగా నేను గనుక, నువ్వు చంపినా నీకు దోషం రాదు. ఒక దుర్మార్గుడు తప్పు చేశాడండి, వాడికి శిరశ్చేద శిక్ష రాజుగారు విధించారు అనుకుందాం కాసేపు, అప్పుడు ఆ శిరశ్చేద శిక్ష విధించిన రాజుగారు తప్పు చేస్తే దోషం రాజుగారిది, కానీ చంపిన వాడికి పెద్దగా పాపం రాదట, అది శాస్త్ర నియమం. ఉరిశిక్ష వేసింది గవర్నమెంట్ ఎవరికైనా, ఉరి తీసిన వాడికి ఏ దోషం అంటదు, ఉరి తాడుకి ఏ దోషం అంటదు, ఉరి కంబానికి ఏ దోషం అంటదు, ఎందుకంటే శిక్ష విధించింది వాళ్ళు కాదు కనుక, వాళ్ళు కేవలం నిమిత్త మాత్రులు కనుక, అందువల్ల నీకు ఏ దోషమూ ఉండదు. ఆయా వ్యక్తులకి ఎంతకాలం జీవించాలో నేను రాత రాస్తాను గనక, వారి ఆయువు తీరాక వారిని నువ్వు సంహరిస్తే నీకు పాపం ఉండదరగా, అలాగేనండి అని చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి పారిపోయి కొంతకాలం బదరీలో తపస్సు చేసింది. ఆ తర్వాత మళ్ళీ బదరీ నుంచి పుష్కర క్షేత్రానికి వెళ్ళింది. ఇప్పుడు రాజస్థాన్లో అజ్మీర్ అంటున్నామే, అక్కడ పుష్కరం అని ఒక క్షేత్రం ఉన్నది, చాలా గొప్ప క్షేత్రం అది. అజ అంటే బ్రహ్మ, మిరము అంటే బ్రహ్మ పుట్టిన లేక యజ్ఞం చేసిన స్థలం. అజ్మీర్ అంటే నిజానికి బ్రహ్మగారు తపస్సు చేసిన లేక యజ్ఞము చేసిన స్థలం, అది అజమీరం అంటే. అది క్రమంగా మన నోట్లో పడి అజ్మీర్ అయిపోయింది. శంఖ అనేది శంఖ అట్లా శ్రీరాముడు శివుడు, ఇహ విని 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 చెవులు చిల్లులు పడిపోతున్నాయి అనుకోండి, అలా మన నోట్లో పడితే ఏ శబ్దమైనా మారిపోతుంది కొంతకాలానికి. అజమిరము అది సంస్కృతంలో అజమిరహ. ఆ క్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో, ఈ బ్రహ్మగారి యజ్ఞం చేసిన స్థలానికి 12 కిలోమీటర్ల దూరంలో పుష్కరము అని ఒక దివ్యక్షేత్రం ఉన్నది. అక్కడే బ్రహ్మగారు గాయత్రి సహితముగా యజ్ఞం చేశాడు, అద్భుతమైన యజ్ఞం చేశాడు. బ్రహ్మ చేతిలో ఉన్న తామర పువ్వు నేల మీద పడి ఒక సరస్సు ఏర్పడింది. పుష్కరము అంటే తామర పువ్వు, పుష్కరము వల్ల ఏర్పడింది కనుక ఆ సరస్సునకు పుష్కర తీర్థము అని పేరు వచ్చింది. అక్కడ మాత్రమే బ్రహ్మగారికి అరుదైన గుడి ఉంటుంది. ఓ పక్కన గాయత్రి, ఓ పక్కన సావిత్రి, సరస్వతి అందరూ అక్కడే ఉంటారు. చాలా అద్భుత క్షేత్రం అది. జీవితంలో ఒక్కసారైనా పుష్కర క్షేత్రం చూడాలి. చూస్తే వాడికి దౌర్భాగ్యపు రాత ఉంటే తొలగిపోతుంది. అందుకే పూర్వకాలంలో ఎక్కువ మంది ఆ క్షేత్రానికి వెళ్ళి ఒక రాత్రి నిద్రించి ఆ మరునాడు మళ్ళీ బ్రహ్మగారి గుడికి వెళ్ళి నమస్కారం చేసేవారు. అప్పుడు ఏమవుతుంది, వాడి జాతకంలో ఉన్న దోషాలు పరిహారం అయిపోతాయి. ఒకటి జాతకం ప్రకారం ఇంక జీవితంలో పెళ్లి యోగం లేదనుకోండి, వాడికి జాతకంలో అందరూ చూసామని చెప్పారు, నీ జాతక చక్రం ప్రకారం నీ జీవితంలో నీకు పెళ్లి యోగం లేదు అన్నారనుకుందాం. అటువంటి వాడు ఒక రాత్రి అక్కడ నిద్రించి బ్రహ్మగారి గుళ్ళో దండం పెట్టుకుని, బాబు ఎందుకు ఈ రాత రాశావు, ఈ రాతను తొలగించి నాకు మంచి పెళ్ళాన్ని కనీసం ఒక్క భార్యనైనా ప్రసాదించు అని కోరుకుంటే గ్యారంటీగా వాడికి ఏడాది తిరిగేలో పెళ్ళవుతుంది అని పద్మపురాణం చెబుతున్నది. అలాగే స్త్రీలకు పెళ్లి కాకపోతే వాళ్ళు మొక్కుకుంటే వాళ్ళకి వివాహం అవుతుంది. ఈ పెళ్ళిళ్ళే కాదు, ఇంకా రకరకాలైన కోరికలు అక్కడ ఉన్న క్షేత్రం తీరుస్తుంది. కాకపోతే ఒక్క రాత్రి నిద్రించాక మళ్ళీ మరునాడు ఉదయం స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఒక్కొక్కడు ఏ రంగంలో అడుగుపెట్టినా వాడి బతుకు అధోగతి. ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో నిలకడ ఉండదు, వ్యాపారం చేస్తే వ్యాపారంలో దివాళా ఎత్తుతాడు. వాడు ఎక్కడ పాదం పెడితే అక్కడ అంతా సర్వనాశనమే అనుకుందాం. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నవాడు ఈ పుష్కర క్షేత్రమునకు వెళ్ళి ఒక్క రాత్రి నిద్రించి మరునాడు ఉదయం బ్రహ్మదేవుణ్ణి సావిత్రిని భక్తి శ్రద్ధలతో చూచి దర్శించి నమస్కరించుకుని నాకు మంచి రాత రాయమని కోరుకుంటే ఏడాది తిరిగేలోపు వాడి సమస్త దౌర్భాగ్యాలు తొలగిపోతాయి. అందుకనే ఆ క్షేత్రానికి తమ రాత మార్చుకోవడానికి వెళ్ళేవారు పూర్వం. నేను చాలామందిని చూశాను అలాంటి వాడిని. ఇక వీడి జీవితంలో పెళ్లి కాదనుకున్న వాడికి మొన్నే 45 ఏళ్ల వయసులో పాపం, అంత పొడుచు వయసులో పెళ్ళయింది. ఆ 45 ఏళ్ళ ఆయనకి, ఆ పొడుచు ఆయనకి 43 ఏళ్ల పొడుచు స్త్రీ కూడా దొరికింది. ఇద్దరు గడుసు వాళ్ళే పెళ్లి చేసుకుని చక్క బైక్ మీద టింగు రంగాన్ని ఉప్పల్ రోడ్లో రింగు రోడ్లో వెడుతూ ఉంటే ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు నాకు. చాలా ఆనందం కలిగింది. అంటే నేను ఏదో హాస్యానికి చెప్తున్నాను కాదు, ఆ వయసులో వాడికి కూడా పెళ్ళయింది. అలాగని మళ్ళీ ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మొక్కుకోండి, దానికి కూడా ఒక నియమం చెప్పారు. ఈ పెళ్ళిళ్ళకి కోరికలు కోరుకునేవాళ్ళు 50 ఏళ్ల లోపు మాత్రమే అక్కడికి వెళ్ళాలట. ఆఫ్టర్ 50 ఇయర్స్ బ్రహ్మగారు ఏమన్నాడు, కలియుగంలో నేను కొత్త రాత రాయను, 50 ఏళ్ళు దాటాక నాకు మొక్కుకుని ఏమండో నాకు పెళ్ళి అండి అంటే ఇక నేను వాళ్ళని పట్టించుకోను, అటువంటి వాళ్ళకి ఇంకేదైనా కోరికుంటే తీరుస్తానన్నాడు ఆయన. నేను చెప్పేవి కొన్ని విచిత్రంగా అనిపించినా మీకు ప్రాక్టికల్గా పెడితే దానికి తగిన ఫలితం లభించినప్పుడు ఆనందం కలుగుతుంది. 50 ఏళ్ళు దాటాక మీలో ఎవరికైనా, మా పిల్లలు సక్రమంగా చూడరు, మేము వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోవలసిన కర్మయోగం ఉన్నది అని భయపడితే, అటువంటి వాళ్ళు ఒక్క రాత్రి నిద్రించి మరునాడు బ్రహ్మకి నమస్కారం చేసి, మేము ఈ ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉండలేము, హాయిగా పిల్లల దగ్గర గోల్డ్ ఏజ్ హోములోనే ఉంటాం, లేక మాకు మేమే సుఖంగా బతికే అవకాశం ఇవ్వని ప్రార్థిస్తే గ్యారంటీ అలా జరుగుతుంది. అంత గొప్ప క్షేత్రం ఇది పుష్కర క్షేత్రం అన్నమాట. అందులో జీవితంలో ఒకసారి అయినా పుష్కర క్షేత్రానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మృత్యుదేవత అక్కడ కొంతకాలం తపస్సు చేసింది. మళ్ళీ పుష్కర క్షేత్రం నుంచి ప్రయాగానికి వెళ్ళింది. ప్రయాగ క్షేత్రంలో గంగానది ఒక పక్క నుంచి యమునానది మరొక పక్క నుంచి వచ్చి కలిసి ప్రవహించి వెళ్ళిపోతుంటే అంతర్వాహిని కనపడకుండా అడుగు నుంచి సరస్వతి అనేది వెళుతూ ఉంటుంది. అందుకే దాన్ని త్రివేణి సంగమము అన్నారు. అక్కడ బ్రహ్మ ఒకప్పుడు ఒక మహాయాగం చేశాడు. యాగము చేసినటువంటి స్థలంలో మామూలు యాగం కాదు గనక దానికి ప్రయాగము అని పేరు వచ్చింది. ప్ర అంటే మిక్కిలి గొప్ప, ప్ర అనే ఒక అక్షరమునకు ప్రకృష్టము, చాలా గొప్ప యాగము జరిగింది గనక ప్ర యాగము ప్రయాగము. నిజానికి ప్రయాగము అంటే అర్థం ఏంటనమాట, అద్భుతమైన యజ్ఞము జరిగిన స్థలం. 1000 సంవత్సరముల పాటు బ్రహ్మదేవుడు కఠోర నియమంతో నిష్టతో చేశాడు అక్కడ యజ్ఞం. ఆ యజ్ఞానికి విష్ణువు శివుడు కూడా అతిథులుగా వచ్చారు. అక్కడ రోజు అన్నదానం బాగా జరిగేది, అన్నం కొండల కింద పోసి దానం చేశారట. వరి అన్నం వండారు, అన్నం కుప్ప కింద పోస్తే ఆ కుప్ప కొండలా కనపడింది, తెల్లని వరి అన్నం ఒక కొండ, అందుకే అన్నపర్వతం అన్నారు. ఇంకా నెయ్యి అయితే నుయ్యి ప్రవహించినట్టు ప్రవహించిందట. అక్కడ నెయ్యి పోసేస్తూ ఉంటే కంచాల్లో ఆ నెయ్యి చివరికి నేల మీద పడి అవి కూడా ఒక సరస్సులుగా మారిపోయాయి అన్నారు. పాయసం బురదైపోయింది టేకంగా, పాయస కర్దమంబు అంటాడు పురాణంలో. అంటే మీకు అర్థమైంది కదా, ఓ పాయసాన్ని గిన్నెలతో వడ్డించుకుంటూ పోతూ ఉంటే ఈ గిన్నెల్లోంచి కొంత పాయసం విస్తరాకులు పక్కన ఒలిగిపోయి ఆ నేలంతా పాయసపు బురదతో నిండిపోయింది. అంత పాయసం కళ్ళారా ఎవడు చూశాడు, చూసినా ఇప్పుడు తినేవాడు ఎవడు ఉన్నాడు, ఎక్కడ చూసినా దిక్కుమాలిన షుగర్ పేషెంట్లే. హాయిగా చెంబులకి చెంబులు పాయసం తాగి ఆయాసం లేకుండా తిరిగే రోజులు పోయాయి కదా, నన్ను చూసి నేర్చుకోండి, అంతో ఎంతో పాయసం తినగలుగుతున్నాను, కనీసం ఒక స్పూన్ అయినా పాయసం తాగగలుగుతున్నారు కదా ఆయాసం లేకుండా. చిన్నప్పుడు బాగా తాగేవాడిని అనుకోండి, ఇప్పుడు క్రమంగా మారింది, ఆహారం వాంఛ తగ్గింది, కానీ మా చిన్నప్పుడు హాయిగా ఆ మాత్రం గిన్నెడు పాయసం తాగి పరిగెత్తేవాళ్ళం 14 కిలోమీటర్లు. దేవుడు దేవుళ్ళు అందుకే ఆనాడు నడిచాం కాబట్టి ఎక్కడ ఏ అనారోగ్యము లేకుండా సుఖంగా ఉండగలుగుతున్నాం. అలాంటి దిష్టి కొడతారేమో అని భయం వస్తే చెప్పట్లేదు, కానీ ఈ షుగరు ఈ బీపీ ఇటువంటి దిక్కుమాల రోగాలు ఇవి నా శరీరాన్ని అంటవు అంటవు, ఇప్పటికి అంటలేదు భవిష్యత్తులో కూడా అంటావు. అప్పటి నుంచి ఈ మధ్యన ఒకళ్ళు ఏం చేశారంటే గురువుగారు ఇలా అన్నారు కనుక ఆయనకు కూడా వస్తే ఎలా ఉంటుందని అన్నారట, లేని పని గొడవ. అందుకని చెప్పట్లా, చెప్పుకుంటే దిష్టి కొంచెం పుష్టిగా ఉన్నవాడిని చూస్తే వాళ్ళంతా ఏదో దిష్టి కొడతారు. కానీ నిజానికి ఈ రోగాలు మనకి ఎందుకు వస్తున్నాయో తెలిసినా నడకలేకపోవటమే, అవకాశం లేక కానీ లేకపోతే వంటింట్లోంచి బాత్రూంలో కూడా రోప్వే వేయించుకుంటున్నారు. ఈ పక్కన 2 అడుగులు బాత్రూంలో కూడా రోప్వేలో పెడితే మీ శరీరం ఏమైపోతుంది, కుళ్ళిపోయిన పోపు అయిపోక. ఇన్ని అనారోగ్యాల కారణం అదనమాట, మేడెక్కలేం దిగలేము, ఉపన్యాసానికి ఇక్కడికి లోపలికి రాలేకపోతున్నాం మనం. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటే ఒక మార్గం, రోజు హైదరాబాద్లో ఉన్నవాడు ఉప్పల నుంచి గచ్చిబౌలి దాకా పిచ్చెక్కిన నడవండి, ఇక మళ్ళీ అనారోగ్యం రాదు. అలాగే ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళు రోజు అదేదో రైల్పేట బ్రాడీపేట ఈ పట్టాభిపురం నుంచి నడిచినండి, కారు మానేయండి సత్యనారాయణ గారు, ఎంత ఆరోగ్యమో తెలిసినండి, అప్పుడు మీరు ఎంత సుఖంగా ఉండగలుగుతారు. నడక చాలా మంచిది, ఇది చిన్న వయసు నుంచి మొదలెట్టాలి. ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చాక మొదలెడితే మళ్ళీ లేనిపోయిన రోగాలు వస్తాయి, కానీ ఆబాల్య విద్యలు ఇవి. అందువల్ల అపూర్వమైనటువంటి పాయస కర్దమంతో భోజనాలు పెట్టారట, ఆ గొప్ప యాగం జరిగిన స్థలంలో చేసిన ఉపాసన బాగా ఫలిస్తుంది. అందుకని మన పెద్దలు తప్పక జీవితంలో ఒక్కసారైనా ప్రయాగ పెడతారు. ఆ ప్రయాగ క్షేత్రంలో ఒక స్థలం ఉన్నది, అక్కడ వేణీదానం అని చేయిస్తారు. వేణీదానం అంటే వేణి అంటే ఏమిటి, జుట్టు. జుట్టును దానం చేయడం అంటే ఏమిటని కొందరికి అనుమానం వచ్చింది. ఎప్పుడూ భార్యని ప్రేమగా చూడని వాడు కూడా అక్కడికి వెళ్ళాక భార్యని తొడ మీద కూర్చోబెట్టుకుని ఎడమ తొడ మీద అలా జడేస్తాడు, ఆవిడ కూడా మెడలా వంచుతుంది. భార్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుని భర్తగారు జడవేసే ఒక ప్రక్రియ అక్కడ ఉంటుంది, దాన్ని వేణీదానం అంటారు. అదనమాట జడవేయడం అంటే. ఇప్పుడు నేను చెప్పేదేముంది కానీ చాలామంది ఇళ్లలో చేయట్లేదు ఏమిటది అని ఒక ఆయన అడిగాడు. ఇళ్లలో చేయటం వేరు, అక్కడ చేయటం వేరు. ఇప్పుడు ఈ యుగంలో అసలు వేణీదానాలు ఇళ్లలో లేవు, ఎక్కడ భార్యలు ఎక్కడ చూసినా జుట్టు ఎరబోసుకుంటున్నారు కదా. ఇందులో చెప్పారండో, ఈ పూట కథలోనే రావచ్చు బహుశా, కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను చదివి, వేదవ్యాసుడు ఎంత గొప్పవాడు అనిపిస్తుంది అనమాట. ఈ భూమండలంలో 1000 సంవత్సరాల క్రితమే కలియుగంలో ఏం జరుగుతుందో చూసి వర్ణించి రాసేసాడు ఆయన. కానీ ఆ వేణీదానం తప్పనిసరిగా జీవితంలో ఒకసారైనా చేయించుకోవాలి. భర్తలకేమో గుండు చేసేస్తారు, పూర్తి నున్నగా గుండు చేస్తారు జుట్టు ఉన్న వాళ్ళకి. ఆల్రెడీ భగవంతుడే జుట్టు తీసేస్తే ఇంకా ఊరికే నామకే వస్తే అలా కత్తిరిలా పెడతాడు. ఆ తర్వాత భార్యామణిని తొడ మీద కూర్చోబెట్టి ఈయనలా జుట్టు జడవేస్తాడనమాట. ఎంత ముచ్చటగా ఉంటుందండి ఆ దృశ్యం. ఆవిడేమో గజలక్ష్మి, ఈయనేమో ములక్కాడ, తొడ మీద ఆవిడ కూర్చుంటే ఈయనకి ఏమవుతుందోనని తొడకి తగిలితే చాలండి అంటారు పాపం. పాపం ఏం చేస్తారు మరి పురోహితులు వారు తప్పనిసరి కనుక. అప్పుడు ఆవిడ తొడకి తగిలి కూర్చుంటుందన్నమాట. కొంతమంది అదృష్టం బాగుంటే భార్యను అలా తొడ మీద కూర్చోబెట్టుకుంటారు, ఈ జడ వేస్తారు. వేస్తే ఎప్పటికీ ఈ స్త్రీ పురుషులకి భవిష్యత్ జన్మలలో విధుర వైధవ్య బాధలు ఉండవు. మగవాడు వార్ధక్యంలో భార్యను కోల్పోయి జీవిస్తే వాణ్ణి విధురుడు అంటారు. భార్యను కోల్పోయిన భర్త గారు విధురుడు, భార్యావిహీనుడు. భార్య భర్తను కోల్పోయి జీవిస్తే విధవ. ధవ అంటే భర్త, ధవుడు అంటే భర్త, విధవ కోల్పోయిన భర్త కలిగినది. భర్త పోతే విధవ అన్నారు, అంతకంటే ఏం లేదు. ఈ రెండు కొంత దుఃఖమే. ఆ దుఃఖం భవిష్యత్ జన్మలలో ఉండకుండా చేసే గొప్పదానం వేణీదానం. ఈ వేణీదానం జరిగి వెంట్రుకలు కొన్ని కింద పడిన స్థలంలో తపస్సు చేసింది మృత్యుదేవత. 1000 సంవత్సరములు తపస్సు చేసింది అక్కడ. ఇలా అనేక ప్రాంతములలో తపస్సు చేస్తూ ఉంది, కానీ జనం మళ్ళీ పుడుతూనే ఉన్నారు, పెరిగిపోతూనే ఉన్నారు, చావు లేకుండా అయిపోయింది. దాంతో బ్రహ్మగారు కంగారు పడి, ఇదేమిటి, మృత్యుదేవత నాకు మృత్యువు అని అంటుంది, చెప్పిన పని చెయ్యదు, ప్రజలు పెరిగిపోతున్నారు అనుకుని మళ్ళీ శివుణ్ణి దేవతల్ని వెంట పెట్టుకుని, ఓసి మృత్యుదేవత ఎక్కడున్నావే, నీకు అప్పగించిన ఉద్యోగం అనేసి ఏం చేస్తున్నావు అని వెతికాడు. వెతగ్గా వెతగ్గా ఒకనొక ప్రాంతంలో తపస్సు చేస్తూ కనపడిందిట. అదే నైమిషారణ్యంలో అత్యంత పవిత్రమైన హత్యాహరణ తీర్థం, బ్రహ్మహత్యాపాపమును తొలగించే ఒక తీర్థం నైమిషారణ్యంలో ఉంది. అక్కడికి వెళ్ళిన వాడు ఎటువంటి వాడైనా బ్రహ్మహత్యాపాపం నుంచి విముక్తి పొందుతాడు. అందుకని దానికి హత్యాహరణ తీర్థము, హత్యా ఆహరణ తీర్థం. చాలా గొప్ప స్థలం. అక్కడే రాముడు స్నానం చేస్తే ఆయన అరిచేతిలో ఉన్న వెంట్రుకలు ఊడిపోయాయి అని మనకు పురాణాలు చెబుతున్నాయి. స్థల పురాణము అలాగే చెబుతున్నది. రాముడికి కూడా రావణాసురుని చంపాక అరిచేతిలో వెంట్రుకలు వచ్చాయిట. పరమ దుర్మార్గుణ్ణి చంపినా ఎంతో కొంత దోషం వస్తూనే ఉంటుంది ఆయనకు కూడా. పాపం చూశారు, నిజానికి భగవంతుడికి దోషం ఉండదు, కానీ మన కోసం ఆయన కూడా దోషం తెచ్చుకున్నాడు. అప్పుడు ఆయన, నా అరిచేతికి వెంట్రుకలు వచ్చాయేమిటి అని వశిష్ఠుణ్ణి అడిగాడు. రావణాసురుడు పరమనీచుడైనా వాడు కూడా శివపూజ చేశాడు, శివపూజ చేసిన వాడిని చంపితే కొంచెం దోషం తప్పదు, ఈ దోషం వల్ల నీ చేతిలో అరిచేతిలో వెంట్రుకలు వచ్చాయి, ఇవి పోవాలంటే నైమిషారణ్యంలో ఓ పెద్ద చెరువు ఉంది, దానికి హత్యాహరణ తీర్థము అని పేరు, అందులో స్నానం చేస్తే నీ చేతికున్న వెంట్రుకలు రాలి, నీ దోషం పోతుంది అన్నాడు వశిష్ఠుడు. అప్పుడు రాముడు సీతాసమేతంగా అక్కడికి వెళ్ళి స్నానం చేశాడు. గోమతి నద తీరములో ఉంటుందన్నమాట హత్యాహరణ తీర్థం. చాలా గొప్ప స్థలం. రేపు సెప్టెంబర్లో అక్కడ మేము నైమిషారణ్యంలో సప్తాహం చేస్తున్నాం, భాగవ సప్తాహం. అలాంటప్పుడు రాగలిగితే చూడొచ్చు అన్నమాట. అదిగో అక్కడ స్నానం చేయగానే ఆయన చేతికున్న వెంట్రుకలు ఊడిపోయాయి. ఆ స్థలం చాలా గొప్పది. అక్కడ ఈ మృత్యుదేవత మహాతపస్సు చేసింది. ఎందుకని, ఎలాగైనా ఉద్యోగం చేయక తప్పదు, బ్రహ్మగారు నన్ను ఎలా అయినా పట్టుకుంటాడు, ప్రజల ప్రాణం తీయమంటాడు, ప్రాణం తీస్తే నాకు పాపం వస్తుంది, ఆ పాపం పోవడానికి ముందుగానే ఈ తీర్థంలో నేను హాయిగా తపస్సు చేస్తానని సంకల్పించి అక్కడ తపస్సు చేస్తోందనమాట. అక్కడికి వచ్చాడు బ్రహ్మ. ఓ మృత్యుదేవత, నీకెందుకింత భయం? బ్రహ్మదేవుణ్ణి నేను ఆజ్ఞాపించాను, నీకు ఏ దోషం ఉండదు, కాబట్టి ఈరోజే డ్యూటీలో జాయిన్ అయిపో. బ్రహ్మగారు చెప్పిందే ముహూర్తం అంటే, బ్రహ్మగారు చెప్పిందే లగ్నం అంటే. బ్రహ్మగారు చెప్పాక ఇంక వేరే ముహూర్తం చూడాలా, పంచాంగం చూడాలా, తిథి వారం నక్షత్రం యోగం ఇవేం చూడక్కర్లా, బ్రహ్మ చెప్పాడంటే అది గొప్ప లగ్నం. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. లక్ష్మీపతే, ఓ లక్ష్మీవల్లభ శ్రీమన్నారాయణ, తే నీ యొక్క అంఘ్రియుగం, రెండు కాళ్లను స్మరామి, స్మరిస్తున్నాను. ఓ విష్ణుమూర్తి, నేను నీ రెండు పాదాలకి నమస్కారం చేస్తున్నాను, స్మరిస్తున్నాను. ఎందుకు స్మరిస్తున్నాను? అలా స్మరిస్తే ఆ స్మరించిన క్షణమే మంచి దినం, అదే నిజమైన దినం అంటే, అదే లగ్నం, అదే తారాబలం, అదే చంద్రబలం, అదే విద్యాబలం, దైవబలం. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి? నారాయణ అని ఒక్కసారి తలుచుకుంటే అది ఎటువంటిదైనా సుముహూర్తం అయిపోతుంది. అందుకని అలా తలుచుకోవాలి. ఒక్కోసారి మనం ఎంత కాదనుకున్నా ముహూర్తాలు సరిగ్గా పెట్టకపోవచ్చు. కొంతమంది పెళ్ళిళ్ళకి సరైన ముహూర్తాలు పెట్టలేరు, లగ్నం సరిగ్గా ఉండదు, లగ్నంలో ఉన్న దోషం వల్ల ఎంతోమంది దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. మార్కండేయ పురాణంలో ఉత్తమ మరువు కథ చెప్పుకున్నాంగా మనం 2-3 ఏళ్ల క్రితం, అందులో విన్నారు కదా. కాబట్టి ఈ మానవ మాత్రుడికి అందులో జ్యోతిషంలో పెద్దగా ప్రవేశం లేనటువంటి వాడికి, శక్తి లేనటువంటి వాడికి, పాండిత్యం లేనటువంటి వాడికి, ఉపాసనా బలం లేనటువంటి వాడికి సరైన ముహూర్తాలు పెట్టే శక్తి ఉండదు. ఆ ముహూర్తం వల్ల భార్యాభర్తల మధ్యలో తగాదా రావచ్చు, లేదా సంతానం లేకపోవచ్చు, ఇంకేవైనా ఇబ్బందులు రావచ్చు, లేదా పుట్టిన పిల్లలకు అనారోగ్యాలు రావచ్చు. ఈ దోషాల నుంచి విముక్తి పొందడం కోసం ఏం చెయ్యాలి? దానికి ఏం చెప్పారు? పెళ్ళిలో సుముహూర్త సమయంలో ఈ శ్లోకం చదువుకోమన్నారు. అప్పుడేమవుతుంది? ఓ లక్ష్మీ వల్లభ నారాయణ, నీ నామస్మరణం చేస్తున్నాం మేము. ఈ నామస్మరణం చేయటం వల్ల ఈ ముహూర్తం ఎటువంటి ముహూర్తమైనా అది శుభముహూర్తంగా, శుభదినముగా, శుభలగ్నంగా, విద్యాబలంగా, దైవబలంగా, అన్ని బలములతో కూడినటువంటిది అయిపోతుంది అని అంతరార్థం అన్నమాట. అందుకని భగవన్నామస్మరణ పూర్వకముగా చేసే ఏ పనైనా అది గొప్పదవుతుంది. భగవంతుడిని స్మరించని పని ఎంత గొప్ప పని అయినా వ్యర్థమైపోతుంది అన్నమాట. అందుకనే భగవంతుడు బ్రహ్మదేవుడు ఈ క్షణమే నువ్వు ప్రాణుల ప్రాణములు తీసే ఉద్యోగంలో ప్రవేశించు అన్నాడు. అనగానే పాపం మృత్యుదేవత భోరుమని ఏడ్చింది. నాకు ఈ ఉద్యోగం వద్దు అంటే వినిపించుకోకుండా అదే ఉద్యోగంలో నియమిస్తావా, ఇదేం న్యాయం స్వామి అని ఏడ్చింది. అప్పుడు ఆవిడ కళ్ళ నుంచి నీళ్లు కారిపోయాయి. బొటబొట కన్నీరు కారుస్తూ ఉంటే బ్రహ్మగారు 2 చేతులు ఆ నీళ్ల కింద పెట్టాడు. కన్నీళ్ళు వచ్చి బ్రహ్మ చేతిలో పడ్డాయి. వెంటనే బ్రహ్మగారు ఆ కన్నీళ్లు ఇలా నేల మీద జల్లేశాడు. ఆ నీళ్లలో నుంచి కొన్ని ప్రాణులు పుట్టుకొచ్చాయి. వాటిని నిమిత్తములు అంటారు. అప్పుడు బ్రహ్మ ఏమన్నాడు? చూచావా మృత్యుదేవత, నీవు ఏడ్చావు, ఏడిస్తే కన్నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్లు నేను నేల మీద జల్లాను, అందులోంచి నిమిత్తములు పుట్టాయి. ఈ నిమిత్తాలు భూలోకాన్ని ఆక్రమిస్తాయి, అవి ప్రాణుల ప్రాణాలు తీస్తాయి. ఆ తర్వాత నువ్వు వెళ్ళి వాళ్ళని చంపుతావు, అప్పుడు నీకు దోషం రాదు. అంటే ఏమిటో మీకు కొంచెం అర్థం అవ్వాలి. నిమిత్తం అంటే ఏమిటనమాట? రోగాలు, రకరకాల కారణాలు. ఒక ఆయన హాయిగా ఇంట్లో నిద్రపోతున్నాడు. వాడికి ఆయువు తీరింది. తీరగానే ఈ కన్నీళ్లలో ఒక కన్నీరు వెళ్ళి వాడి స్నేహితుడి మనస్సులో ప్రవేశిస్తుంది. అప్పుడు పక్కవాడు ఏం చేస్తాడనమాట? ఒరే, ఇంట్లో నిద్రపోతున్నావా? ఎప్పుడు నిద్రపోతావు, ఒకసారి బైక్ వేసుకురారా, మన ఇద్దరం బయటకు వెడదాం అంటాడు. వీడు వెంటనే ఇంట్లో పడుకున్న వాడు లేచి టిక్కో టిక్కో అని బండి స్టార్ట్ చేస్తాడు. దారిలో ఏ లారీయో గుర్తేస్తుంది, వీడు చచ్చిపోతాడు. అప్పుడు జనం ఏమంటారు? ఆ ఫోన్ రాకుండా ఉంటే వీడు బతికేవాడండి అంటారు. ఆ ఫోన్ రావడమే నిమిత్తం, అవతలవాడు నిమిత్తమాత్రుడు. ఈ వంకతో మృత్యు వాడిని చంపుతుంది. ఈ విధంగా జనాలు ఈ నిమిత్తములను తిడతారు తప్ప వాడిని తిట్టరు. హాయిగా అందరం బాగా ఉన్నామండి, ఇంతలో దిక్కుమాలు చేయని వాడు కరోనా అనే ఒక రోగం సృష్టించి మన మీద వదిలేశాడు. ఈ కరోనా వచ్చి కొన్ని లక్షల మందిని చంపింది. ఆ దిక్కుమాలను చేయని వాళ్ళు ఉన్నారే, అడ్డమైన వస్తువులు తినేస్తారండి, వానపాములు తింటారు, నులిపురుగులు కూడా తింటారు, తిని రోగం తెచ్చిపెట్టారు. ఈ దిక్కుమాల వాళ్ళు లేకపోతే ఈ రోగం వచ్చేది కాదని వాళ్ళని తిడతాం, కానీ ఈ నిమిత్తములు సృష్టించింది ఆ బ్రహ్మగారు అన్నమాట. మృత్యుదేవత కన్నీళ్లే ఈ దరిద్రపు కరోనా రోగం అంటే. ఇలా ఏదో ఒక రోగమో, రొచ్చో, ఫోనో, లేకపోతే ఇంకోటో వచ్చి మీ మనిషి ప్రాణం తీస్తుంది. అప్పుడు జనము మృత్యువుని తిట్టకుండా ఈ నిమిత్తాలను తిడతారు. ఈ నిమిత్తం అంటే కారణం అన్నమాట. అలాగే ఉంటుంది చూడండి మీరు. మొన్న ఒక కుర్రాడు మా పేటకి దగ్గరలోనే, మా పేటానికి దగ్గరలోనే శుభ్రంగా చేప పులుసోసు ఫోన్ చేశాట. దిక్కుమాలడే, చేప పులుసు తినకపోతే ఆ మాత్రం బతకలేడా? ఇంతలో ఆ చేప ముళ్ళు గొంతుకు కట్టమని చచ్చిపోయాడు. చేపను వీడు కోశాడు, చేప వీణి కోసింది. ఆ ముళ్ళు గొంతు కట్టబడి తవ్వగానే మొగుడిని తెగ తిట్టేసింది ఆ పెళ్ళం. దిక్కుమాలాడా వద్దని చెబుతూనే ఉన్నారు పద్మాగర్ గారు పురాణంలో, వినిపించుకోకుండా చేపను తెచ్చావు, ఆ చేప ముళ్ళేమో కొడుకుని చంపింది అని మొగుడిని తిట్టింది తిట్టకుండా మా ఆయనే చేప తేపకపోతే మా వాడు బతికేవాడు అండింది. వీడు ఇంకో రకంగా చచ్చిపోతాడు, వాడు ఆయన చేప తేపకపోయినా. ఈ చేప ఒక నిమిత్తం, ఆ చేపను తెచ్చిన వాడు ఒక నిమిత్తం, కానీ వీడికి ఆయు అంతవరకే ఉన్నది. మృత్యుదేవత వచ్చి వాడు ప్రాణం తీయాలి కనుక ఈ చేప దాని ముళ్ళు అనే ఒక వంకతో వాడు తెచ్చాడు. ఇప్పుడు కానీ మృత్యువుని ఎవరన్నా తిట్టారా? తిట్టట్లా. అసలు చంపిన యముణ్ణి, మృత్యువుని, బ్రహ్మని తిట్టకుండా ఆ చేపను తెచ్చిన వాడిని, చేప ముళ్ళుని, వండిన ఆవిడ్ని తిట్టారన్నమాట. అలాగే ఎవడో తెగ తాగి చచ్చిపోయాడు. ఆ తాగుణ్ణి తిడతారు తప్ప ఈ తాగుడికి మూల కారణం వీడి నుదుటి రాసి చంపిన బ్రహ్మను తిట్టారు, మృత్యువుని తిట్టారు. కన్నీళ్ళు, మృత్యుదేవత కన్నీళ్ళు ఇలా ప్రాణుల ప్రాణములు తీసే అనేకములైన కారణములుగా, నిమిత్తములుగా మారిపోయాయి అన్నమాట. అవి రకరకాలుగా ఉంటాయన్నమాట. కొందరు రోగముల వల్ల, కొందరు భోగముల వల్ల, కొందరు ఆహారం వల్ల, కొందరు స్నేహితుల వల్ల, మరికొందరు భార్యల వల్ల, కొందరు భర్తల వల్ల, కొందరు దోమల వల్ల, ఇలా ఆయా కారణములతో చచ్చిపోతారు. ఈ కారణములన్నీ నీ కన్నీళ్ల నుంచే పుట్టుకొచ్చాయి కాబట్టి మృత్యుదేవత నువ్వేం భయపడక్కర్లా, ప్రజలెవ్వరూ నిన్ను తిట్టరు. ఇక వెళ్ళి నీ ఉద్యోగం చేయనగానే ఇది బాగుందండో అయ్యి అన్నది. వెంటనే డ్యూటీలో ఆన్ ది స్పాట్ జాయిన్ అయిపోయింది, బయోమెట్రిక్ వేసేసింది, డ్యూటీలో జాయిన్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఆవిడ పని ఏమిటనమాట, ప్రపంచమంతా ఏకకాలంలో వ్యాపించి ఉండగలదట ఆవిడ. ఇక్కడ అక్కడ అక్కడ అన్ని చోట్ల ఉంటుంది, దానికి అంత శక్తి ఉంది. అలా వ్యాపించి బ్రహ్మ నుదుటి రాసిన రాత చదువుతుందనమాట. ఓహో పర్వాలేదు, హరిగారి నుదురు చూస్తుంది, ఈయనకి 100 ఏళ్ళకు ఒక్కరోజు కూడా తక్కువ లేదు, ఈయన జోలికి ఇప్పుడు వెళ్ళను అంటుంది. అలాగే ఫలానవాడు ఎవడో ఉన్నాడు, వీడు మరీ పాపాత్ముడిలో ఉన్నాడరా, వీడిని ఇప్పుడే పట్టుకుపోదాం, తీసుకెళ్ళి ఏ కొండకేసి వేసి కొట్టేద్దాం అనుకుంటుంది. ఇలా వారి వారి యొక్క కర్మలను బట్టి ఏం చేస్తుందనమాట, ఆ నుదుటి రాతలను బట్టి ఒక కారణమును పంపి వాడి ప్రాణం తీసి ఈ ప్రాణమును యమకింకరుల చేతిలో పెట్టడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి మృత్యు అనేది ఒకటి ఏర్పడింది. కృతయుగంలో ప్రతి వ్యక్తి 12,000 సంవత్సరములకు తక్కువ కాకుండా బ్రతికారు. వాళ్ళకి కనీసం 12,000, పరమాయువు కాదు మినిమం, పరమాయువు ఎంతైనా ఉండొచ్చుగాక, కానీ 12,000 సంవత్సరముల లోపు చచ్చినవాడు ఒక్కడు లేడు. అక్కడి నుంచి ఆయువుల్లో మార్పు వచ్చింది. ఈ కృతయుగంలో మహారాజులు ఎంతోమంది పుట్టారు, ప్రజల్ని ధర్మబద్ధంగా పరిపాలించారు, ఎక్కడ చూచినా ధర్మం న్యాయం సుఖంగా నడిచాయి, ప్రజలు కన్నబిడ్డల్లా రాజుల దగ్గర మెలిగేవారు. అలాగని తప్పు చేస్తే మాత్రం కఠినంగా రాజులు శిక్షించేవారు. ఎక్కడా మాట వరస కూడా ధర్మం తప్ప అధర్మం లేదట. కృతయుగం అంటే కృతమ కాని చేసిన పనులే కానీ చెయ్యవలసినవి లేవుట. ఎవడికి వాడు వాడికి అప్పగించిన పనులు చేసేవారు. కృతము అంటే చెయ్యబడినది, అందుకే కృతయుగం అన్నారు దాన్ని. ఎవరికైనా ఓ పని అప్పగించారు అందో కాసేపు, ఇలాంటివి ఆయన పిలిచి ఏమండి ఈ పూట లలితా సహస్రనామ పారాయణ చేయండి అంటే ఆ పూట పారాయణం ఆ పూటే చేశారు కానీ రేపటికి వాయిదా వేసేవారు కాదు. అందుకే కృతమే తప్ప చెయ్యవలసింది లేదనమాట. ఎంత గొప్ప యుగం అది. ఎవరినైనా ధర్మమును ఆచరించమంటే తక్షణం ధర్మాన్ని ఆచరించేవారే, కానీ ఈ ధర్మమా రేపు చేద్దాం అన్నవాడు ఒక్కడు లేడు. అందువల్ల ఆ కాలం సంపూర్ణ న్యాయముతో సంపూర్ణ ధర్మముతో నడిచింది. ఎవరిని చూచినా వారు వేదాలు చదువుకున్న వాళ్ళే, ఎవరి దగ్గర కడితే వారి దగ్గర వ్యాకరణ పాండిత్యం ఉన్నది, ఎవరిని అడిగినా ఇతరులకు ఇవ్వడమే తప్ప పుచ్చుకునేవాళ్ళు లేరు. అంత బాగా ఆ కాలం నడిచింది. అప్పుడు వైవస్వతుడు అంటే సూర్యుడు కొడుకైన యముడు ధర్మరాజు అందరినీ దగ్గరకు వచ్చి ప్రేమగా పలకరించి వెళ్ళేవాట. కృతయుగంలో యమధర్మరాజు గారు అందరి దగ్గరకు వచ్చి ఏమండో బాగున్నారా అనేవాట. అప్పుడు ఎవరికి యముడు చూస్తే భయం వేసేది కాదు. యముడు పుణ్యాత్ములకి నాలా చాలా అందంగా కనపడతాడు. తెల్లగా మంచి బట్టలు వేసుకుని కిరీటం ధరించి పరమకాంతితో కనపడతాడు. కృతయుగంలో యమధర్మరాజు గారిని శ్వేతవర్ణంలోనే చూచారు, కానీ కలియుగంలో యమధర్మరాజు గారు ఎక్కువ మందికి భీకరంగానే కనపడతాడు. యముడు చూస్తే గుండెలు బేజారెత్తిపోతాయి, బాబోయ్ అతి భయంకరాకారుడిగా ఉంటాడు. అంటే మీలాంటి పుణ్యాత్ములకు కాదనుకోండి, అసలు ఎప్పుడు బ్రహ్మాండ పురాణమే వేనని దౌర్భాగ్యులు ఉంటారు కదా, వాళ్ళకి యముడు కనపడతాడు పాకిస్తాన్ పోలీసుల కంటే భయంకరంగా కనపడతాడు. అందుకనే ఆ రోజుల్లో ధర్మమునకు నియంత శాస్త అని యముడిని వర్ణించారు. ఆ కాలంలో దేవతల దగ్గర మహామంత్రాలు ఉండేవి. ఈ మంత్రాలు భూలోకంలో ప్రజల దగ్గర ఉండేవి. సత్యం, మంత్రం, జపం, తపస్సు, ధర్మం, ఇవన్నీ ఉత్తమ ధర్మాల. ఇక క్రమంగా త్రేతాయుగం ఆరంభమయ్యింది. త్రేతాయుగంలో మానవులలో కొందరిలో మంత్రాలు లోపించాయి. మంత్రాలు కొంతమంది చేయడం మొదలెట్టారు, కొంతమంది తగ్గించేశారు యుగం మారేసరికి. దానివల్ల ఏమైపోయింది, త్రేతాయుగంలో ధర్మం ఉన్నప్పటికీ కృతయుగములో ఉన్నట్టుగా 4 పాదముల ధర్మం లేదు. కృతయుగంలో ధర్మదేవత 4 పాదాలతో నడిచింది, త్రేతాయుగంలో 1 పాదం లోపించి మూడు పాదాలతో ధర్మం నడిచింది. దానివల్ల ఏమైపోయింది? హింస కూడా పెరిగింది. వీరులు సామాన్యుల్ని శిక్షించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ మరీ విచ్చలవిడితనమైన పాపాలు లేకుండా కొంతవరకు మాత్రమే పాపం ప్రవేశించింది. త్రేతాయుగంలో కొంతమంది పరాక్రమవంతులైన రాజులు సామాన్య రాజుల మీదకి దండయాత్రకు వెళ్ళి వాళ్ళని చీల్చి చెండాడడం మొదలుపెట్టారు. సామంతరాజుల్ని చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ కాలంలో చక్రం, రథం, మణి, భార్య, ఐశ్వర్యం, అశ్వం, ఏనుగు ఈ సప్తరత్నాలు అందరి దగ్గర ఉండేవిటాయి. చక్రవర్తుల దగ్గర ఏడు రత్నములు ఉంటాయి, వీటిని సప్తరత్నములు అంటారు. ఆ ఏడు రత్నాలు ఏమిటనమాట? చక్రం, రథం, ఓ మంచి మణి, బంగారం లాంటి భార్య, ఒక నిధి, ఒక గుర్రం, ఒక ఏనుగు. ఇవి ఎలా ఉండాలంటే తెలిసినా తిరుగు లేకుండా ఉండాలి. ఇప్పుడు దశరథుని తీసుకోండి, ఆయన దగ్గర శత్రుంజయము అని ఒక ఏనుగు ఉండేది. ఆయన కొడుకు అందరూ ఆ ఏనుగుని ఎక్కారు. చాలా కాలం జీవించిన ఏనుగు అది. అలాంటి ఏనుగు మీద ఎక్కి వెళ్ళినంతకాలం వాళ్ళకి అపజయం ఉండేది కాదు. ఈ ఏనుగును ఒక రత్నం అంటారు. అలాగే ఆయన దగ్గర ఒక గుర్రం ఉండేది, ఆ గుర్రం ఒక రత్నం. ఇంకా నిధి, పద్మనిధో లేకపోతే ఇంకో నిధో, ఏదో ఒక నిధి, తరగని నిధి ఉండేది. భార్య ఎలాగో నిధి. అసలు ఈ ప్రపంచంలో గొప్ప నిధి ఏదైనా ఉందంటే భార్యే. భర్తకి ఏదైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటాడు? భార్యకే చెప్పుకోగలడా? ఎవడికి పడితే వాడికి చెప్పుకోలేడు కదా. పెళ్ళాం కనుక ఏడిపిస్తే అప్పుడు తెలుస్తుంది వాడికి విధి అంటే ఏమిటో. భార్య ఏడిపిస్తే అది విధి, కానీ భార్య అనుకూలంగా ఉంటే అది గొప్ప నిధి అన్నారు. నేను అలా వ్యాసుడు అన్నాడు, సుమ్మ మళ్ళీ నా మీద పడకండి, మళ్ళీ మా ముగుడు పెళ్ళాల మధ్యలో నువ్వు చేరి చిచ్చు పెడుతున్నావు అన్నద్దుగా. నేనేం చిచ్చు పెడతాను మహానికి, నాకు నేనే పెట్టుకోలేను, ఇతలకేం పెడతాను. ఇక ఇంట్లో మంచి మణి, ఏదో ఇంద్రనీలమణో ఇంకో మణో ఏదో ఒక మణి ఉండేది. ఇది కాక ఒక గొప్ప రథం ఉండేది, ఇది కాక ఒక చక్రం ఉండేది వాళ్ళ దగ్గర. ఈ చక్రాలతోటే వాళ్ళు శత్రువులు ప్రాణాలు తీసేవారు. అటువంటి చక్రంతో అభిమన్యుడు కొన్ని వందల మందిని చంపిపారవేశాడు మహాభారత యుద్ధంలో. ఆ చక్రం తిప్పి విసిరేస్తూ ఉంటే ఆ చక్రం ధరించిన అభిమన్యుడు చక్రధారిలా కనపడ్డాడు అంటాడు తిక్కనగారైతే. దాన్ని బట్టి అభిమన్యుడు ఏం యుద్ధం చేశాడో ఆలోచించండి. ఈ సప్తరత్నములు త్రేతాయుగములు అందరి దగ్గర ఉండేవి. ఇక పురోహితుడు లేనటువంటి రాజు ఉండేవాడు కాదు. ప్రతి మహారాజుకి ఇంచుమించుగా ప్రతి వ్యక్తికి ఒక కుల పురోహితుడు ఉండేవాడు. ఆ రోజుల్లో పురోహితుల్ని అంత గౌరవించేవారు. పురోహితులు కూడా అంత నియమనిష్టలతో ఉండేవారు. పురోహితుడు లేని వ్యక్తికి గౌరవం ఉండేది కాదు ఆ రోజుల్లో. ఇవి కాక ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండేవాడు. తుమ్మడము, దగ్గడము, హఠాత్తుగా గుండెపోటుతో మరణించడము ఇటువంటి రోగములు త్రేతాయుగములో లేవు, అరుదుగా ఉండేవన్నమాట. ఈ త్రేతాయుగంలో కనీసం 3000 సంవత్సరాలు జీవించారటండి ఒక్కొక్కళ్ళు. త్రీణి వర్ష సహస్రాణి తదా జీవంతి మానవాః పుత్రపౌత్ర సమాకీర్ణ మ్రియంతే చ క్రమేణ తు. త్రేతాయుగంలో కనీసపు ఆయువు 3000 సంవత్సరములు. ఈ 3000 సంవత్సరాల కంటే ఎక్కువే జీవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దశరథుడు 60000 సంవత్సరాలు, రాముడు 11000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. కనీసపక్షం మాత్రం 3000 ఇయర్స్. ఎవరిని చూచినా కొడుకులు, మనుమలు, మునిమనుములు వాళ్లతో కలిసి హాయిగా జీవించేవారు. ఒక ఆయనకి మునిమనువుడు ఉన్నాడు, ఆ మునిమనువుడితో కలిసి ఈయన ఆడుకునేవాటండి, పరిగెత్తేవాట. ఇంత చిన్నపిల్లలతో కలిసి ముసలాళ్ళు కూడా పరిగెత్తి ఆడుకోగలిగేవారు, అంత ఆరోగ్యంగా ఉండేవారు. ఇది త్రేతాయుగ ధర్మం. ఏష త్రేతాయుగే ధర్మ, ఇది త్రేతాయుగ ధర్మం. అందుకే ఆ కాలం సువర్ణకాలం. ఈ త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం వచ్చే మధ్యకాలం ఉంటుంది, అది సంధి అంటారు. ఈ సంధ్యాకాలంలో మాత్రం ధర్మం కొంత దిగజారిపోతుంది. ఎప్పుడన్నా ఇటునుంచి అటు మారేటప్పుడు ఈ మధ్యలో ఉందే, అంటే గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ వచ్చే మధ్యలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయినట్టుగా, ఈ సంధికాలంలో అధర్మములు పెరుగుతాయి. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రజల్లో యజ్ఞములు మొదలవుతాయి. ఈ త్రేతాయుగ సంధికాలంలో ఓ తమాషా జరిగిందిట. ఓ రోజున ఇంద్రుడు యజ్ఞం మొదలెట్టాడు. అప్పుడు ఆ యజ్ఞం చూడడానికి ఎక్కడెక్కడి వారు వచ్చారు. యజ్ఞంలో మహానుభావులైన రాజులు పాల్గొన్నారు, మునులు పాల్గొన్నారు, యజ్ఞం తలపెట్టినవాడు ఇంద్రుడు కదా, అందువల్ల ఇంద్రుని చేత యజ్ఞం చేయించడానికి కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవుడు, వశిష్ఠుడు, ఇటువంటి విశిష్టులైన ఋషులు కొన్ని వేల మంది ఇంద్రయాగం చూడ్డానికి వచ్చారు. ఈ యాగం చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా గొప్పవాళ్ళు. వీళ్ళల్లో కొందరు అధ్వర్యులు, అధ్వరము అంటే యాగం, అది చేయించేవాడిని అధ్వర్యుడు అంటారు. అందుకే ఆధ్వర్యవము అనాలి తప్ప ఆధ్వర్యం అనకూడదు. పద్మాకర గారి ఆధ్వర్యంలో అనకూడదు, ఎందుకని పద్మాకర గారి అధ్వర్యుడి యొక్క లక్షణం ఆధ్వర్యవము అవుతుంది కనుక ఆధ్వర్యవంలో అనాలి. ఈ ఆధ్వర్యవం రాస్తే ప్రెస్ వాళ్ళకి తెలియక ఇదేంటంటే వా ఎక్స్ట్రా వచ్చిందని వాడు తీసేస్తాడు వాడు సొంత పెత్తనంతో, వాడి పైత్యం వాడిది. కానీ దానికి అది ఆధ్వర్యవం అన్నమాట. అంటే ఈయన ఆ పనిని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నాడు అని అంతరార్థం. ఈ అధ్వర్యులు కొందరు యజ్ఞం చేయించేవాడిని యజమాని అంటారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ పురాణం అంతటినీ నిర్వహించడానికి ఒక వ్యక్తి పెట్టుకున్నాడు బాధ్యత. మన హరిగారు కాసేపు తమ భుజాల మీద పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ హరిగారిని యజమాని అంటారన్నమాట. ఎవరో ఒకళ్ళు ఉండాలి యజమానిగా. అలాంటి యజమానిగా ఇంద్రుడు ఉన్నాడు. ఇంకా హోత, అందులో నెయ్యి వేసేటటువంటి వాళ్ళు చెరుహు అనే పేరుతో ఆహారం వేసేవాళ్ళు ఉంటారే వాళ్ళని హోతలు అంటారు. సంస్కృతంలో చకారకారముల చ తప్ప యకారం ఉండదు కాబట్టి చెరువు అనాలి. అదే చెరువు అయ్యింది. అనగా నేతితో వండిన అన్నము కానీ లేదా పేలాలు కానీ ఇటువంటివన్నీ యజ్ఞగుండంలో వేస్తారు చూశారు, వాటిని చెరువు అంటారన్నమాట. ఈ చెరువుని మంత్రపూర్వకముగా నేతితో పాటు యజ్ఞగుండంలో వేసేవాళ్ళని హోతలు అంటారు. ఇది కాక రథంతరులు, ఉద్గాతలు అంటే వేదము యొక్క మంత్రములను చదివేవాళ్ళు అనమాట. సామవేదం గానం చేసేవాళ్ళు కొందరు, ఋగ్వేదం చదివేవాళ్ళు కొందరు, యజుర్వేదం చదివేవాళ్ళు కొందరు, అథర్వణ వేదం చదివేవాళ్ళు కొందరు, వీళ్ళందరూ కూడా గాతలు. ఇక సదస్సులు కూడా ఉండాలి. ఎదురుగుండా కూర్చుని ఏముండో కార్యక్రమం బాగా జరుగుతుంది లేకపోతే ఇంకేలా చేయండి అని సలహా ఇచ్చేవాళ్ళు ఎదురుగా మంచివాళ్ళు ఉండాలండోయ్. అయితే ఉపన్యాసం మధ్యలో ప్రాంప్టింగ్ ఇవ్వకూడదు. అలాంటి వాళ్ళు ఉంటారే వీళ్ళందరూ మీరు సదస్యులు అన్నమాట. ఇప్పుడు ఇవి కాక సామాన్లు తెచ్చిపెట్టేటటువంటి సహాయకులు ఉంటారు. వీళ్ళందరితో యజ్ఞవాటిక నిండింది. అప్పుడు ఒక తమాషా జరిగింది. ఆ యజ్ఞం అశ్వమేధయాగం. అశ్వమేధయాగంలో కొన్ని జంతువులను వధించడానికి తీసుకొచ్చారు. తాబేళ్ళు, పాములు, గుర్రాలు, మేకలు మొదలైనవి పట్టుకొచ్చారు. దాంతో ఋషులకి ఆగ్రహం కలిగింది. ఇంద్ర, పూర్వం సృష్టి ఆరంభకాలంలో అహింసయే నిజమైన యజ్ఞము అన్నాడు భగవంతుడైన వాసుదేవుడు. ఇప్పుడు నువ్వు హింసతో కూడిన యజ్ఞం మొదలుపెట్టావు. హింసతో కూడిన యజ్ఞం మంచిది కాదు. అందుకని అసలు ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నావు అని అడిగారు. ఋషులకి హింస అంటే ఇష్టం ఉండదు. అహింస పరమోధర్మ అని చెప్పారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏమన్నారు, పప్రచురేంద్రం సంభూయ కోయం యజ్ఞ విధిస్తవ అధర్మో బలవానేష హింసా ధర్మేప్స్యయా తతః. ఇంద్ర, ఈ యజ్ఞంలో నువ్వు అనుసరిస్తున్న విధానం ఏమిటి? నువ్వు హింసతో కూడిన యజ్ఞం చేస్తున్నావు. ఇది నిజమైన ధర్మమా? ధర్మం అంటే పశువులని వధించకుండా ఉండడం. అహింస కంటే ఈ ప్రపంచంలో గొప్ప ధర్మం మరొకటి లేదు. వేదములు అహింసా పరమోధర్మ అని చెబుతూ ఉంటే నువ్వు మళ్ళీ యజ్ఞంలో హింస మొదలెట్టి ఈ హింస హింస కాదు అంటే ఎలాగా అనగా, నేనేం చేయనండి, శాస్త్ర ప్రకారం యజ్ఞగుండంలో వేసే పశువులకి పుణ్యం వస్తుందని ఉన్నది, కొందరు పెద్దలు అలా చెప్పారు, అందువల్ల యజ్ఞములో జరిగే హింస మట్టుక్కి హింస కాదు అహింసతో సమానమని విన్నాను. దీనికి ఒక ప్రమాణం నాకు తెలియదు, మీలో ఎవరైనా వద్దు అంటే మానేస్తాను, కాదు ఇది గొప్పది అంటే ఈ పనే చేస్తాను అనగా, ఎక్కువ మంది ఏమన్నారు, ఈ పని వద్దు, హింస వద్దు, దానికి బదులుగా 3 సంవత్సరముల పాటు నిలవ ఉంచిన ధాన్యములతో యజ్ఞం చెయ్యి అన్నారు. ధాన్యం ఏమేం ధాన్యాలు అవి? నవధాన్యాలు అన్నమాట. గోధుమలు, వరి,
పెసలు, కందులు ఇలాంటివి పండిన తర్వాత వాటిని ముడి పదార్థములను 3 సంవత్సరములు నిలవవచ్చు. ఎప్పుడైనా వరిగింజలు ఆ పైన పొట్టు తీసేస్తే బియ్యం అయిపోతాయి, బియ్యం నిలవ ఉండవు. కానీ వరిగా ఉంటే 3 ఏళ్ళు కదా, 30 ఏళ్ళైనా ఏమవ్వవు. అలాగే గోధుమలు కూడా పైన పొట్టున్నంత వరకు పాడవవు. అందువల్లే మీరు పూర్వకాలంలో గాదెల్లో ధాన్యం పెట్టేవారు కదండి, భూమిలో కూడా తవ్వి ధాన్యం పాతరేసేవారు. ఆ ధాన్యం పాతర 100 సంవత్సరాలు ఉండేవిట పాతరేస్తే. అలాంటి ధాన్యము 3 సంవత్సరములు నిలవ ఉన్న ధాన్యంతో యజ్ఞం చెయ్యి, అప్పుడు ఆ యజ్ఞం నీకు మహాఫలితం ఇస్తుంది. కానీ అందులో మొలకలు మాత్రం రాకూడదు. ఏషధర్మో మహాప్రాజ్య విరించి విహితపురా, ఇది బ్రహ్మదేవుడు అంతటి వాడు చెప్పినటువంటి గొప్ప ధర్మం అనగా, అప్పుడు ఆయనకు మళ్ళీ అనుమానం వచ్చింది. వసు అని ఒక రాజు ఉన్నాడు, ఆయన చాలా ధర్మాత్ముడు. ఆయన ధర్మమునకు మెచ్చుకుని నేను ఆయనకి ఒక విమానం ఇచ్చాను. ఆ విమానం ఎక్కి ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరుగుతూ ఉంటాడు. విమానం ఎక్కి ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు కనుక ఆ వసువునకు ఉపరిచర వసువు అని పేరు. మీరు ఇదివరకు భారతంలో విన్నారు ఆయన గురించి. వసువు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన చేది దేశాన్ని పరిపాలించాడు. అంటే శిశుపాలుడు పరిపాలించిన దేశం చేది దేశం. ఆ చేది దేశాన్ని కృతయుగంలో ఈ వసువు అనే రాజు పరిపాలించేవాడు. ఈయన భార్య పేరు గిరిక. చాలా గొప్ప ధర్మాత్ముడు ఆయన. ఆయన ధర్మానికి మెచ్చుకుని ఇంద్రుడు ఆయనకు విమానం ఇస్తే విమానం ఎక్కి ఎక్కడ కావాలంటే అక్కడికి పోయేవట. ఆకాశంలో తిరిగాడు కనుక ఉపరి చెర వసువు, పైన తిరిగే వసువు అన్నారు. అసలు అలాంటి విమానం నాగోటాడు దగ్గర ఉంటే హైదరాబాద్లో ఈ పూట రేపు మేము ఇంకో చోట శుభ్రంగా తిరిగామండి, కారులో ఎక్కి తిరగలేకపోతున్నాను. ఏం చేస్తాం, కలియుగం అవడం వల్ల అలాంటి విమానాలు మనకి ఇవ్వడం లేదు. గవర్నమెంట్ విమానాలు ఎప్పుడు రద్దు అవుతాయో తెలియదు, ఎప్పుడు ముక్కు గొడ్డ కట్టుకోమంటారో తెలియదు. ఈ విమానాలు ఈ గందరగోళం వేరనుకోండి. ఎప్పటికైనా నేను ఒక గొప్ప విమానం అటువంటి సంపాదించి ప్రపంచమంతా తిరిగి పురాణాలు చెప్పాలని కోరికగా ఉంది. గ్యారంటీగా విష్ణుమూర్తి ఇస్తాడు నాకు. అదో పక్కన పెడితే ఈ ఉపరిచర వసు పరమ పూజ్యుడు. ఆయన తన భార్యని చాలా ప్రేమించేవట. ఓసారి తమాషా జరిగింది. ఆయన విమానం ఎక్కి తిరుగుతూ ఉండగా వాళ్ళ నాన్నగారు పిలిచారు. ఒరే నాయన, ఇవాళ అమావాస్య, పితృదేవతలకి శ్రాద్ధం పెట్టాలి. దేవతలకి పూజ చేయకపోతే దేవతలు కోపగించరు, కానీ పితృదేవతలకి శ్రాద్ధం పెట్టకపోతే వారు ఆగ్రహిస్తారు, బాధపడతారు, దానివల్ల వంశం నాశనం అయిపోతుంది. అది మహాప్రమాదం. కాబట్టి అమావాస్య నాడు శ్రాద్ధం తప్పక పెట్టు అన్నారట. అమావాస్య నాడు పూర్వకాలంలో కృతయుగంలో కొంతమంది మాంసంతో శ్రాద్ధం పెట్టేవారు. ఆనాడు అదొక నియమం పెట్టుకున్నారు. అందులో అమావాస్యలు 2 రకాలు. సాదృష్టేందు సినీవాలి సా నష్టేందు కళాకుహు అని అమావాస్య 2 రకాలు. సినీవాలి కుహూ అంటే కొన్ని అమావాస్యల్లో చంద్రుడి యొక్క రేఖ కాంతి కొంచెం కనపడుతుంది, చంద్రుడి యొక్క కళ ఒక్క పెసరు కనపడితే దాన్ని సినీవాలి అంటారు. సినీవాలి అసలు అమావాస్య నాడు చంద్రుడి రేఖ రవ్వంత కూడా కనపడకుండా కటిక చీకటి అయిపోతే దాన్ని కుహూ అంటారు. సినీవాలి నాడేమో కుందేలుతోటి, కుహూ నాడు మేకతోటి తద్దినం పెట్టేవారు. తర్వాత ఋషులు ఇది మహాపాపం, హింసతోటి తద్దినం పెట్టకూడదు, ఎక్కడైనా మేకని పెట్టాలనుకుంటే మేషం బదులుగా మాషము పెట్టండి అన్నారు. మాషం అంటే మినుము అన్నమాట, అందుకని మినుముతో గారెలు తయారు చేశారు. మేషం బదులు మాషం పెట్టారు, బాగానే ఉంది, మరి కుందేలుతో పెట్టవలసిన చోటు అని కొందరు అడిగారు. పాయసం పెట్టండి అన్నారు, అందుకనే అన్నంతోటి పాయసం వండి ఆ తర్వాత మినుము గారెలు తయారు చేసి ఈ రెండింటిని తద్దినన్నాడు పెట్టారు. ఈ రెండు ఒకే రోజు వండకూడదన్నారు, అందుకని ఇళ్లలో అన్నపు పరవాన్నం, బియ్య పరవాన్నము, ఆ తర్వాత గారెలు, ఈ రెండు ఒకే రోజు వండితే ఆ భోజనం తద్దినం భోజనం అన్నమాట, శ్రాద్ధ భోజనంతో సమానం. మళ్ళీ ఈ బియ్య పరమాన్నం కాకుండా అదేదో సగ్గుజావా, ఆమ్యామ్య, శామ్య పాయసం, ఇటువంటి పాయసాలకి లెక్కలేదు. కేవలం బియ్యం ఉంటేనే మళ్ళీ ఇదన్నమాట. ఒక్క తద్దినన్నాడే ఇది వాడతారు. ఎవరైనా ఇంటికి వెళ్ళగానే ఈ పూట మీ కోసం గారెలు పరమాన్నము వండేమండి అంటే వీరు తద్దినం భోజనం చేసినట్టే అని నేనల్లా వ్యాసుడు అన్నాడు. అందువల్ల తప్పనిసరిగా 2 ఒకే రోజు మాత్రం ఉండకూడదు. ఎంత గొప్ప ధర్మం అండి మంది. మనలో ఏదైనా హింస ఉంటే తొలగించిన కాలం అది. అందుకని కుందేలుతో శశకముతో బదులుగా తద్దినం పెట్టవలసి వచ్చినప్పుడు పరమాన్నము, మేషం పెట్టవలసిన చోట మాషము పెట్టండి అన్నారు. అందుకేగా శశబిందుడని ఒక రాజు కథ ఉంది కదా, వాడు ఏం చేశాడు, తద్దినానికి మాంసం కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ కుందేలు దొరికింది, దాన్ని వేటాడాడు. తీరా ఆ మాంసం ఇంటికి పట్టుకొచ్చేలోపు ఆకలేసి అందులో సగం తీరేసి మిగతా సగం పట్టుకొస్తే ఈ ఎంగిలి మాంసం పెట్టడం వల్ల వాడిని చెప్పించారు. వాడికి శశబిందుడు అని అప్పటి నుంచి పేరు కూడా వచ్చిందనమాట. అద్భుతమైన కథలు మన పురాణ కథలు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాం అంటే, ఆ రోజుల్లో ఈ వసిరాజు గారు వాళ్ళ నాన్నగారు ఆజ్ఞాపించగా సినీవాలి అనేటటువంటి ఒక అమావాస్య వచ్చింది. ఈరోజు ఒక కుందేలును తెమ్మన్నట్ట. కుందేలు కోసం ఆయన విమానం ఎక్కి బయలుదేరాడు. ఈలోపు ఆయనకి భార్య మీద ప్రేమ ఎక్కువ, వ్యామోహం కలిగింది. గిరికా గిరికా అనుకుంటూ బయలుదేరాడు. తద్దినన్నాడు భార్యా సంగమం పరమదోషం, మహాభయంకరం అనమాట. ఎట్టి పరిస్థితులలోనూ శ్రాద్ధ దినమునాడు స్త్రీ సంగమం చెయ్యకూడదు, ఇది పరమదోషంగా చాలాసార్లు మీకు చెప్పాను. పురాణములు అన్నిట్లో చెప్పారు. మార్కండేయ పురాణంలో అయితే శ్రాద్ధమునాడు ఏమేం చేయకూడదో చెప్పారన్నమాట. శ్రాద్ధమునన్ భుజించిన ధరాసురముఖ్యుడు ప్రీతితోడుతం శ్రాద్ధము పెట్టినాతడును రాత్రి భుజింపగరాదు, కామ సంబద్ధ మనస్కుడై తిరిగి భామలగూడిన తత్పితృవ్రజం బిద్ధగుణాఢ్య ఉండు నెలయల్లను రేతమునన్ మునుంగుచును.
శ్రాద్ధంలో భోక్తలుగా ఉన్నవాళ్ళు, ఇద్దరిని భోక్తలు పెట్టుకుంటున్నాగా, ఆ రోజుల్లో కనీసం నలుగురు ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో అసలు ఒకటి దొరకడమే కష్టంగా ఉంటే ఇంకెందుకని ఒక ఇద్దరిని పెట్టుకుంటున్నారు. పితృదేవతల స్థానంలో ఒకడు, విశ్వేదేవతా స్థానంలో ఒకడు. ఈ ఇద్దరు భోంచేశాక ఆ ఇద్దరు ఆ రాత్రి మళ్ళీ అన్నం తినకూడదు. ఆకలి వేస్తే ఏగారో తినాలి తప్ప భోజనం చేయకూడదు. రెండోదేంటి, పెట్టినవాడు కూడా తినకూడదట. అందుకే శ్రాద్ధమునన్ భుజించిన ధరాసురముఖ్యుడు, శ్రాద్ధములో భోజనము చేసిన భోక్త ప్రీతితోడు తన శ్రాద్ధము పెట్టినాతడును, శ్రద్ధగా శ్రాద్ధం పెట్టినవాడు ఇద్దరు కూడా రాత్రి భుజింపగరాదు, తినకూడదు. ఇక కామ సంబద్ధ మనస్కుడై తిరిగి, కామం పెరిగిపోవటం వల్ల భామల కూడిన స్త్రీల సాంగత్యం చేసినట్టయితే వారి పితృదేవతలట నెలయల్లను రేతమునన్ మునుంగుతున్, ఒక నెల్లాళ్ల పాటు ఈ వీర్యకుండంలో మునిగిపోతారట. అంత మహాబాధ కలుగుతుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు దుర్మార్గుడా, ఎంత పని చేసావురా అని వీళ్ళని వాళ్ళని కూడా చెప్పిస్తారు. ఆ శాపం వల్ల వాళ్ళు సర్వనాశనం అయిపోయి దరిద్రులైపోతారు. ఆ వంశంలో సంతానం లేకుండా పోతుంది. అందరూ పిచ్చాళ్ళు అయిపోతారు, లేదా పెళ్ళిళ్ళు అవ్వకుండా పోతాయి. కొన్ని కుటుంబాలు చూస్తూనే ఉన్నాయి కదా, ఒక్కడికి పెళ్ళి అవుతుందా? పెళ్ళే లేనప్పుడు ఇక పెటాకులు ఎక్కడుంటాయిలేండి. కాబట్టి ఈ విధంగా జీవితం అంత అస్తవ్యస్తం అయిపోతుంది. ఇవన్నీ తెలియక మనం చేస్తున్న అపచారాలు. అందువల్ల తప్పక జీవితంలో శ్రాద్ధ కార్యక్రమాలు చెయ్యాలి. శ్రద్ధతో పితృదేవతలకి ఇంత అన్నం పెడితే ఎంత లాభం అండి. ఇళ్లల్లో మానేశారు ఈ మధ్యన, ఇంట్లో చేయకూడదట. మరి ఎవడు చెప్పాడో, అసలు ఇంట్లోనే చెయ్యాలి. గతి లేనప్పుడు అప్పుడు ఏ క్షేత్రాల్లోనే చెయ్యాలి. సరే ఏం చేస్తాం కలియుగంలో, వాటి కోసం మళ్ళీ ప్రత్యేక బిల్డింగులు, శ్రాద్ధములు, భవనాలు పెట్టవలసి వచ్చాయి. ఎంత బాధ అనిపిస్తుందో తెలుసునా కదా. ఎవరి కోసం శ్రాద్ధ భవనాలు అంటే, ఎవరికి దిక్కు లేకపోతే, ఒక ఇల్లు లేకపోతే, సొంత ఇల్లు లేదు, అద్దిల్లు వాడు పెట్టనివ్వట్లేదు, అటువంటి వాళ్ళకి ఎవరు నాన్నవాళ్ళు లేనప్పుడు ఈ శ్రాద్ధాల భవనాలు కానీ, లేకపోతే శ్రాద్ధం పెట్టడానికి ప్రత్యేక శ్రాద్ధ భవనం ఉండేటటువంటి వాడి శ్రాద్ధం అవునా, ఇంట్లో పెట్టి తీరాలి. సొంతలు ఉన్నప్పుడు అక్కడ శ్రద్ధగా చేయమన్నారు ఆ పనిని. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. తద్దినములు పెట్టండి, పితృకార్యములు చెయ్యండి, ఆనాడు దానములు చెయ్యండి, ఆ రోజు భోక్తల్ని గౌరవించండి, వశిష్ఠ వామదేవులు వంటి విశిష్టులు దొరికారు బాబు అని వాళ్ళకి దండం పెట్టండి, ఈ కార్యక్రమాల దగ్గర ఏ విధమైన లోటు చేయకండి, లోభించకండి, దానివల్ల మీకు వచ్చే లాభం మీరు భవిష్యత్తులో అనుభవిస్తారు. ఎన్నో లాభాలు ఉన్నాయి దానివల్ల. నేను ప్రామాణికంగా కొన్ని వందల పురాణములు చదివి 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 శాస్త్రములు చదివి చెబుతున్న మాట ఇది. పితృదేవతలు ఆ తద్దినం రోజున తద్దినం పెట్టకపోతే ఆహారం కోసం ఎదురు చూసి నిరాశతో వెళ్ళి ఏడుస్తూ వెళ్ళిపోయి శపిస్తారట. 27 ఉంటారు పితృదేవతలని. వాళ్ళు యమలోకంలో యముడికి నైరుతి దిక్కులో ఉంటారు.
ఆ దేవతల్ని పితృదేవతలు అంటారు. ఈ మన తల్లిదండ్రుల పేరు లేకపోతే ఇంకెవరో చచ్చిపోయిన వాళ్ళ పేరు మీదుగా మనం పెట్టే ఆహారం వాళ్ళు తింటారు, అంతేగాని తల్లిదండ్రులు తింటారని కదా అక్కడ అర్థం. వీళ్ళు కనుక నరకంలో ఉంటే తల్లిదండ్రులు వాళ్ళు ఎలాగో ఈ అన్నం తిని ఉద్ధరింపబడతారు. స్వర్గంలో ఉంటే ఇంకా సుఖాలు కలుగుతాయి. ఇంకో జన్మెత్తితే ఆ జన్మలో కూడా ఈ శ్రాద్ధం వాళ్ళకు అందుతుంది. కానీ నిజమునకు ఈ మరణించిన వారి పేరు మీదుగా ఈ ఆహారం తినేవాళ్ళు ఆ దేవతలు అన్నమాట. అందులో 21 మంది దేవతలు ఉత్తమ దేవతలు, 6 సహాయక దేవతలు, మొత్తం పితృదేవతలు 27. కానీ ఎక్కువగా భోంచేసేది 21 మంది. ఆ దేవతలు ఎప్పుడూ యమలోకంలో ఉంటారు. అందరికీ పితృదేవతలు వాళ్లే, మీకు నాకు అనే తేడా లేకుండా, ఎందుకంటే అది పెర్మనెంట్ పోస్ట్, అది వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. వాళ్ళు వస్తారట మన ఇళ్ళకి, మన వాళ్ళ పేరు మీదుగా వాళ్ళు ఆహారం తిన్నారా, ఆహా ఇక వాళ్ళు ఎంతో ఆనందం పొంది ఆ ఏడాదంతా ఆనంద పెడతారు. ఈ పితృకార్యాల్లో మాట్లాడకూడదు, మౌనంగా పెట్టాలి మనం. మనకి అక్కడ మంత్రం చెప్పాయని చెప్పినట్టుగా నడుచుకోవాలి. అన్నదమ్ములు ఇద్దరు కూర్చున్నప్పుడు లేకపోతే మూడు పిల్లలు కూర్చున్నప్పుడు ఓ కబుర్లు చెప్పుకుంటూ శ్రద్ధ లేకుండా చేస్తే అది కూడా శ్రాద్ధం కాదు. అసలు శ్రాద్ధం అంటే ఏమిటి? శ్రద్ధతో పెట్టున్నది శ్రాద్ధం. నీకు శ్రద్ధ లేకపోతే అది శ్రాద్ధం ఎలా అవుతుంది? అందుకని ఏమన్నారనమాట, నీ శ్రాద్ధం అంతా మొదలెట్టారు, అలా వచ్చింది శ్రద్ధ. శ్రద్ధతో పెట్టట్లేదు అని తిట్టడం కోసం ఈ పదం వాడారు. చాలా తేలిగ్గా వాడేస్తున్నారు, కానీ అది చాలా గొప్ప పదం అన్నమాట. అందువల్ల ఎప్పుడూ కూడా కొన్ని పనులు చేయరాదు. పాపం వసు చక్రవర్తికి తెలుసు, శ్రాద్ధం పెట్టేటప్పుడు స్త్రీ మనస్సులోకి రాకూడదు. అయితేనే భార్య మీద ఉన్న వెర్రి ప్రేమ వల్ల కొంతమంది చెయ్యరాని పనులు చేస్తుంటారు, కొంతమందికి వెర్రిపెచ్చనమాట. ఇక ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేస్తున్నావు అని 5 నిమిషాలకు ఒకసారి పెళ్ళడానికి ఫోన్ చేస్తాడు వీడు. ఏం చేస్తుంది చెప్పండి, నువ్వేదో ఎక్కడికో హైదరాబాదో ఇంకో తోటకో ఉప్పల్లో డిప్పల్లో వెళ్ళి వెళ్ళిన దగ్గర నుంచి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తే ఆవిడ పడుకోవాలా, అన్నం తినాలా? ఇదే వెర్రి. ప్రేమ వేరు, వెర్రి వేరు. ఈ గిరిక మీద ఈయనకి ఇంత వెర్రి ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ వల్ల శ్రాద్ధమునకు కుందేలు మాంసం తేవడానికి వెళ్ళిన ఆయనకి విపరీత కామం వల్ల రేతస్సు పడిపోయింది హఠాత్తుగా విమానంలోంచి. ఆ సమయంలో ఆయన యమునా నది దగ్గర ఉన్నాడు. ఆయన అమోఘమైన రేతస్సు యమునా నదీ తీరంలో ఈ విమానంలో పడింది. అప్పుడు వసుదరాజు చాలా బాధపడి, ఎంత పొరపాటు చేశాను, ఎంత కామమా, ఈ కామం వల్ల రేతస్సు తనంత తానే పడిపోయింది అనుకున్నాడు. శ్రాద్ధన్నాడు ఈ రేతస్సు వ్యర్థం కాకూడదు. ఆయన మహాత్ముడు గనక ఒక ఆకు తీసుకుని ఆకులో తన రేతస్సుని మూటగట్టి తన పెంపుడు డేగను పిలిచాడు. ఆ పెంపుడు డేగ మెడకు కట్టాడు. ఈ డేగ ఆయన ఏం చెబితే అది అర్థం చేసుకుని చేస్తుందిట. ఓ డేగ, నువ్వు సరాసరి వెళ్ళి నా భార్య గిరికకు ఈ మూటను అందించు, ఈ పొట్లాన్ని. ఆవిడ ఈ ఒక్కరోజు ఈ రేతస్సు భద్రపరిచి రేపు ధరిస్తుంది గర్భంలో, అప్పుడు సత్సంతానం కలుగుతుంది అన్నాడు. అలా తల ఊపి డేగ తన మెడలో కట్టినటువంటి వసురాజు యొక్క రేతస్సుని ఏది చెప్పాను ఆకులో కట్టాడన్ననే ఈ ఆకులో ఉన్నదాన్ని పట్టుకుని బయలుదేరింది. ఆ సమయంలో ఏం జరిగింది, యమునా నది మీద ఎగురుతున్న డేగను చూచి ఇంకో డేగ అక్కడ చేరింది. ఈ మెడలో ఉన్న ఆకు పొట్లను చూచి అదేదో మాంసం అనుకుందిటది. అందుకని మాంసం కోసం వచ్చి ఈ డేగ దాని మీద పడింది. ఈ రెండు ఘోరంగా కొట్టుకున్నాయి. ఈ కొట్టుకోవడంలో ఏమైపోయింది, ఆకు కదా ఇది, దొన్నే చిరిగిపోయి ఆ రెత్తస్సు యమునా నదిలో పడిపోయింది.